మీరు వింటున్నారు కిడ్ స్టోరీస్ ఇన్ తెలుగు పాడ్కాస్ట్ బై సీతారాం, రయాన్ష్ అండ్ స్నిగ్ధ. మనం ఏం వింటున్నాం రయాన్ష్? ముగ్గురు మాంత్రికుల కథ, అంతేనా? సో చివరి పాడ్కాస్ట్లో ఏం జరిగింది అంటే, పద్మపాదుడు పింగళుణ్ణి ఈ బల్లూక కేతుడి యొక్క మాయలో పడకుండా రక్షించిన తర్వాత ఇద్దరూ కలిసి భల్లూక పర్వతాలకు బయలుదేరుతారు. దారిలో వాళ్లకు పొగల రూపంలో సుడులు తిరుగుతూ కదిలేటువంటి కొంతమంది రాక్షసులు కనిపిస్తారు. మొసళ్ళ రూపంలో ఉన్న మహామాయుడి యొక్క శిష్యులు పద్మపాదుడికి సహాయం చేసేందుకు అంగీకరించి మాయమైపోతారు. ఇలా మహామాయుడి యొక్క శిష్యులిద్దరూ కూడా మాయమైపోయిన తర్వాత ఏం జరిగిందనేది ఈ పాడ్కాస్ట్లో విందాం. మహామాయుడి శిష్యులిద్దరూ కూడా అదృశ్యులైపోగానే, అంటే మాయమైపోగానే, పింగళుడు ఆశ్చర్యపడుతూ పద్మపాదుడి వైపు చూసి, పద్మపాద, ఆ ఇద్దరు తిరిగి మొసళ్ళ రూపంలో ఈ నదిలో ప్రవేశించలేదు కదా అని అడిగాడు. మొసళ్ళ రూపంలోనా అంటూ పద్మపాదుడు ఉలిక్కిపడి అంతలోనే సర్దుకొని నవ్వుతూ, పింగళ, వాళ్ళిద్దరూ నిజంగా మళ్ళీ మొసళ్ళ రూపం ధరిస్తే కథ మొదటికే వస్తుంది. వాళ్ళను ఛేదించుకునేందుకు నా సోదరులిద్దరూ కూడా చనిపోయిన సంగతి నీకు తెలుసు కదా, నేను కూడా వారి బారి నుంచి కొన ప్రాణాలతో బతికి బయటపడ్డాను అన్నాడు. అయితే వాళ్ళిప్పుడు ఎక్కడికి వెళ్ళినట్టు అని ప్రశ్నించాడు పింగళుడు. వాళ్ళు ఎక్కడికి ఏ రూపంలో వెళ్ళారనేది అంత ముఖ్యం కాదు, మనం ఈ నదీ గర్భంలో ఉన్న పాడుబడిన దేవాలయంలోకి, అంటే ఆ ఆలయంలోకి ప్రవేశించవలసి ఉంటుంది. ఆ దేవాలయంలో గల 5 ద్వారాలను తెరుచుకుంటే తప్ప మనం మహామాయుడి యొక్క సమాధిని చేరుకోలేము, అందుకు వాళ్ళు మనకు సహాయం చేస్తారు అన్నాడు పద్మపాదుడు. నాకంత బాగా ఈత రాదు, ఈ నదిలో ఉన్న దేవాలయాన్ని నేను ఎలా చేరుగలను అన్నాడు పింగళుడు. పింగళుడు అమాయకంగా అడిగిన ఈ ప్రశ్నకు పద్మపాదుడు నవ్వి, పింగళ, నీకు ఈదటం చేతకాకపోయినా తిరుగులేని గుండె నిబ్బరం ఉంటే చాలు. ఈ నదిలో ఒక్క చుక్క నీరు కూడా లేకుండా ముందు చేయవలసి ఉంటుంది, అందుకు ప్రయత్నిద్దాం. ఆ ప్రయత్నంలో మనకు గనక మహామాయుడి శిష్యులిద్దరూ తప్పక సహాయం చేస్తారని నేను అనుకుంటున్నాను అన్నాడు. ఇంత గొప్ప నదిలో ఒక్క నీటి చుక్క కూడా లేకుండా చేయటమా అంటూ పింగళుడు ఆశ్చర్యం కనబరిచాడు. అవును, అలా చేసినప్పుడే మన కార్యం నెరవేరుతుంది. నేను ఇప్పుడే మంత్రనిష్టకు పూనుకోబోతున్నాను, అంటే నేను తపస్సు చేస్తాను. దాన్ని మహామాయుడి స్వాధీనంలో ఉన్న దుష్టశక్తులు పాడు చేయకుండా కాపాడవలసినటువంటి బాధ్యత నీది, అంటే ఒక రకంగా నువ్వే నన్ను రక్షించవలసి ఉంటుందన్న మాట. నేను మిమ్మల్ని రక్షించడమా అని పింగళుడు గాబరాగా ప్రశ్నించాడు. అవును, నువ్వే నన్ను రక్షించవలసి ఉంటుంది. నేను మంత్రనిష్టలో ఉండగా నా చుట్టూ ఏమి జరుగుతుందో నాకు తెలియదు, కనుక ఆయుధాన్ని ధరించి నీవే నన్ను సదా కాపాడవలసి ఉంటుంది. ఇదిగో ఆయుధం అంటూ పద్మపాదుడు గాలిలో చెయ్యి చాచి దగదగమని మెరుస్తూ కళ్ళకు మిరుమిట్లు కొలుపుతున్నటువంటి ఒక గదను అందుకొని పింగళుడికి ఇస్తాడు. పింగళుడు పద్మపాదుడు నుంచి గదను అందుకొని దాన్ని గిరగిరా తిప్పి చూసి భుజాన పెట్టుకున్నాడు. పద్మపాదుడు అతడి వైపు ఆప్యాయంగా చూస్తూ, అయితే పింగళ, ఇక నేను సమాధిలో ఉండి మంత్రాన్ని జపిస్తాను. మాయారూపాలు ధరించి మనసు బాధించవచ్చేటువంటి, అంటే నా మనసుని బాధించడానికి, నన్ను బాధించడానికి చాలా రకరకాల పిశాచగణం వస్తారు మహామాయుడి దగ్గర వాళ్ళు. నిన్ను కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత నీదే. త్వరలోనే ఈ నదీ జలాన్ని స్తంభింపజేసి ఇంకిపోయేటట్టు చేస్తాను అన్నాడు. అలాగే కానివ్వండి, ఈ గద సహాయంతో ఎటువంటి రాక్షసులనైనా సరే మొత్తం వెళ్ళగొడతాను అన్నాడు పింగళుడు. పద్మపాదుడు నది ఒడ్డునే పద్మాసనం వేసి కూర్చొని, అంటే చక్లముక్లం పెట్టుకొని కూర్చొని, నదీ జలాన్ని 2-3 సార్లు చేతితో కదిపి, జల సర్వస్తంభనం కురుకురు శ్రీగవశ్యం తఠా అంటూ కళ్ళు మూసుకున్నాడు. పద్మపాదుడు ఆ విధంగా కళ్ళు మూసుకునేంతలో ఆకాశం గింగుర్లెత్తుతూ కీచుమన్న వికృతి ధ్వని వినిపించింది. పింగళుడు అదిరిపడి అంతలోనే గుండెని భరం తెచ్చుకొని భుజం మీద నుంచి గదను చేతిలోకి తీసుకొని ఆకాశం వైపు చూశాడు. ఒక్క త్రుటికాలం ఆకాశమంతా నల్లని కారు మేఘంతో కప్పబడినట్టయింది. చూస్తుండగానే అది కుచించుకుపోతూ క్రమంగా ఏనుగు ప్రమాణానికి తరిగిపోయింది. ఓహో, నన్ను లోగడ ఎదిరించిన మాయాగజం మళ్ళీ నా మీదకు వస్తుందన్నమాట అనుకుంటూ పింగళుడు గజను గట్టిగా గుప్పెటలో బిగించాడు. కానీ ఆ మేఘం ఏనుగు ఆకృతి ధరించక త్రుటికాలంలో పెద్ద పక్షిలా అయి రెక్కలు అల్లాడించసాగింది. ఇది పిశాచ గండభేరుండ పక్షి, సందేహం లేదు అనుకున్నాడు పింగళుడు. గండభేరుండ పక్షి దిక్కులు పిక్కటిల్లేలా కేకరించి రెక్కలాడిస్తూ సూటిగా ఈ పింగళుడి వైపు రాసాగింది. అది క్రమంగా కిందకు వస్తున్న విషయాన్ని గమనించినటువంటి పింగళుడు దాని రెక్కల నుంచి వెలువడే గాలి తాకిడికి ఆ ప్రాంతంలో గల చెట్టు చేమలు తుఫాను దెబ్బకు ఊగిపోయినట్లు ఊగిపోవడం చూశాడు. పింగళుడు అయినా భయపడలేదు. ఆ పక్షి తనను కోడిపిల్లను తన్నుకుపోయినట్లు తన్నుకుపోయేందుకు వస్తుందన్నది అతనికి తెలుసు. అయినా తన చేతిలో పద్మపాదుడు ఇచ్చినటువంటి మంత్రశక్తి గల గద ఉన్నది. పింగళుడు గదను రెండు గుప్పెట్లోనూ గట్టిగా పట్టుకొని పైకి ఎత్తాడు. పిశాచ పక్షి అతన్ని సమీపిస్తున్నది. బారెడు పాడవున కొచ్చటి ముక్కున్నటువంటి పదునైన కాలుగోళ్ళు, నిప్పులు చెరిగే కళ్ళు, అది చాలా భయంకరంగా వికృతంగా ఉన్నది. అది దగ్గరకు వస్తున్నప్పుడు దాని రెక్కల గాలి రివ్వు రివ్వమంటూ శబ్దం చేయసాగింది. దాని తాకిడికి పింగళుడు ఉన్న చోటున కాలు ఆపుకోలేక అల్లంత దూరం కొట్టుకుపోయాడు. అదే సమయంలో పిశాచ పక్షి అతడి తలకు దగ్గరగా ముక్కు ఇలా సాచింది. పింగళుడు చేతనున్న గదను బలంగా విసిరాడు. కానీ పక్షి ఆ దెబ్బకు తప్పుకొని వికృతంగా అరిచి పైకి ఎగిరిపోయింది. బతికిపోయాను అనుకుంటూ పింగళుడు పైకి లేచి చూశాడు. పిశాచ పక్షి ఆకాశంలోకి చాలా దూరం ఎగిరిపోయి ఈసారి మరింత వేగంగా కిందకు దిగిరాసాగింది. పింగళుడు పాదాలు భూమిలోకి బాగా గుచ్చి గద పైకెత్తి సిద్ధంగా ఉన్నాడు. పక్షి రివ్వుమంటూ తల మీదకు వచ్చేసరికి అతడు గురిగా గదను దాని తల మీదకు విసిరిగొట్టాడు. మరుక్షణం కొండ బద్దలైనట్టు ఢామ్ అన్న శబ్దం వెలువడింది. పిశాచ పక్షి తునా తునకలైపోయి తల ఒకవైపు, రెక్కలు కాళ్ళు మరొక వైపుకు చెల్లా చెదురుగా ఎగిరి మొండెం మాత్రం భూమి మీద పడిపోయింది. పింగళుడు ఆ దృశ్యం చూసి సంతోషం పట్టలేక జై పద్మపాద అంటూ గదను గిరగిరా తిప్పుతూ గంతులు వేశాడు. తర్వాత మంత్రనిష్టలో ఉన్న పద్మపాదుణ్ణి చూశాడు. పద్మపాదుడిలో ఏమాత్రం చలనం లేదు. ఇంత జరుగుతున్నా కూడా పద్మపాదుడు కళ్ళు తెరవలేదు. అతడి కళ్ళు మూతలు పడి ఉన్నాయి. పెదాలు మాత్రం అప్పుడప్పుడు కదులుతున్నాయి. ఈయనకు నిష్ఠాభంగం కలగలేదు, అంతే చాలు అనుకుంటూ పింగళుడు వెనుదిరిగిపోయేంతలో గల్లు గల్లుమంటూ గజ్జల మూత వినబడింది. పింగళుడు ఆశ్చర్యపోయాడు. ఎదురుగా బాగా అలంకరించుకున్నటువంటి అప్సరసలా ఉన్నటువంటి ఒక యువతి నాట్యం చేస్తూ పాట పాడుతున్నది. ఆమె అందాన్ని చూసి గంధర్వగానం వినిపి పింగళుడు ఒక్క త్రుటికాలం తనను తాను మైమరిచాడు. పింగళా, నీ అందం చూసి నేను ఇక్కడికి వచ్చాను. నన్ను పెళ్లి చేసుకో, నీకు మొత్తం సర్వసంపదలు ఇస్తాను అన్నదా యువతి. ఆసరికి పింగళుడు తనను తాను సముదాయించుకొని, నువ్వు నా అందం చూసి వచ్చావా? నేను ఏ మహారాజు కుమారుణ్ణో అనుకుంటున్నావేమో. అలా పొరబడకు, నేను జాలరివాణ్ణి, నా పేరు పింగళుడు అన్నాడు. జాలరివైతే ఏ మాత్రమేం, నీ అంత అందగాడు 14 లోకాల్లోనూ ఉండడు అంటూ ఆ యువతి నాట్యం ప్రారంభించింది. పింగళుడు ఆమె వైపు అనుమానంగా చూస్తూ, నీ గొంతుతో పాటు శృతి కలిపి చాలా పక్క వాద్యాలు వినబడుతున్నాయే, ఆ వాద్యగాళ్ళంతా నా కంటికి కనబడరేం అన్నాడు. అంటే నువ్వు ఒక్కదానివే డ్యాన్స్ చేస్తున్నావు, నీ పక్కనేమో మ్యూజిక్ వస్తుంది, వాళ్ళంతా నాకు అనిపిస్తలేరేంది అని. నన్ను పెళ్లాడితే తప్ప నీకు వాళ్ళు కనిపించరు, నేను కేచరిని అన్నది యువతి. నువ్వు కేచరివా? ఓహో, ఆకాశంలో సంచరించే గంధర్వకాంతవన్నమాట. ఓహో అలాగా అంటూ పింగళుడు గద పైకెత్తి ఆమెను సమీపించబోయాడు. పింగళ, ఆ గద దూరంగా పారవేయి, నాకు ఆయుధాలంటే భయం అంటూ కేచరి వెనక్కి నడిచింది. దానితో పింగళుడికి ఆ యువతి ఎవరనేది అర్థమైపోయింది. మాయారూపంలో ఉన్న రాక్షసి. పద్మపాదుడికి నిష్ఠాభంగం కలగకుండా కాపాడుతున్న తనను ముందుగా మాయ చేసి చంపేందుకే వచ్చిన పిశాచమని తెలుసుకున్నాడు. అతడు పొంగి వచ్చే కోపాన్ని అణుచుకొని లేని సంతోషాన్ని కనబరుస్తూ, ఓ కేచరకాంతమని, నన్ను వివాహమాడేందుకు నా అభ్యంతరం ఏమీ లేదు, నన్ను పెళ్లి చేసుకోదా? కానీ సమయానికి ఇక్కడ మా ముత్తాత తాతగారి మూడవ భార్య లేనందుకు విచారిస్తున్నాను. ఆవిడే నన్ను పెంచి పెద్దవాణి చేసింది. అయినా పర్వాలేదు, మా వంశాచారం ప్రకారం పెళ్లికి ముందు ఈ గదతో నీ నెత్తి మీద ఒక్కసారి మోదనీయే అంటూ ముందుకూరికాడు. కేచరి కెవ్వున కేక వేసి వెనక్కు పరిగెత్తబోయింది. ఈ లోపల పింగళుడు తన గదతో ఆమెను బలంగా నెత్తి మీద కొట్టాడు. మరుక్షణం పెద్ద అరుపులతో మాయా రూపంలో వచ్చిన పిశాచిని ముక్కలు చెక్కలుగా పేలి గాలిలోకి ఎగిరిపోయింది. పింగళుడు పెద్దగా నవ్వి వెనుదిరిగి పద్మపాదుడి దగ్గరికి వచ్చాడు. పద్మపాదుడు ఇంకా కళ్ళు మూసుకునే ఉన్నాడు. పింగళుడి దృష్టి నదివైపు వెళ్ళింది. అతడి ఆశ్చర్యానికి అంతులేదు. నదిలో నీరు చూస్తుండగానే ఇంకిపోతున్నది. అప్పటి వరకు ఆ నీటిలో ఆవాసం ఏర్పరచుకున్న జలచరాలు కుప్పలు తిప్పలుగా బయటపడుతూ అటూ ఇటూ గెంతుతున్నాయి. పింగళా అంటూ పద్మపాదుడు కళ్ళు తెరిచాడు. పింగళుడు ఒక్క ఎగురున పద్మపాదుని వైపు వెళ్ళి, పద్మపాద నది వైపు చూడు అన్నాడు ఆశ్చర్యంగా. పద్మపాదుడు నది వైపు చూస్తూ, భేష్, మహామాయుడి శిష్యులు మాట నిలుపుకున్నారు. ఇంతకు మనకు కావలసిన ఆ పాడు దేవాలయం ఎక్కడా అన్నాడు. పింగళుడు నది మధ్య వైపు పరీక్షగా చూసి, ఆ అదుగో ఇప్పుడిప్పుడే శిఖరం నీటి నుంచి బయటకు వస్తున్నది, ఆ అదేనా మహామాయుడి సమాధి అయినా దేవాలయం అని అడిగాడు. పద్మపాదుడు పింగళుడు చూసిన వైపుకు చూస్తూ తృప్తిగా నవ్వి, ఆహాహాహా, అదే అదే, అవును అవును, అదే పాడుబడిన దేవాలయం. నదిలో ఒక్క చుక్క నీరు లేకుండా ఇంకిపోయిన తర్వాత మహామాయుడి శిష్యులిద్దరూ మన దగ్గరికి వస్తారు. సరే, నేను నిష్ఠలో ఉండగా దాన్ని భంగపరిచిన ఎందుకు పిశాచగణమేమీ రాలేదు కదా అని అడిగాడు. పింగళుడు సంతోషంతో తను చంపినటువంటి పిశాచ గండభేరుండ పక్షి గురించి, కేచర కాంతను గురించి వివరంగా చెప్పాడు. అంతా విన్న పద్మపాదుడు పింగళుడు భుజం తడుతూ, పింగళ, గంధర్వ స్త్రీ రూపంలో వచ్చిన పిశాచిని అందానికి నువ్వు పడిపోకుండా నిగ్రహించుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు పాడు దేవాలయంలో ప్రవేశించినప్పుడు ఇలాంటి పరీక్షలనే కొన్నింటిని ఎదుర్కోవాల్సి వస్తుంది, జాగ్రత్త సరేనా అన్నాడు. అంతలో నది మధ్యలో నుంచి, మహామాంత్రికా అన్న కేక వినబడింది. పద్మపాదుడు పింగళుడు అటువైపు చూశారు. ఒక దేవాలయ శిఖరం వారి దృష్టిని ఆకర్షించింది. దాని పక్కనే నిలబడి మహామాయుడి యొక్క శిష్యులిద్దరూ కనిపించారు. వారు పద్మపాదుడి వైపు చూస్తున్నారు. మరి వాళ్ళు ఏమైనా చేసిండ్రా ఆ దేవాలయం లోపలికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చిండ్రా, మరి ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో డెఫినెట్గా విందాం.